మాతృదేవో భవ. అమ్మ ప్రేమ కన్న కమదనము లేదు, తెలుగు భాష కన్నా తినలేదు, దినసేవ కన్న తీర్థయాత్రయే లేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1784 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 484 భాగానికి స్వాగతం పలుకు. 632 నామం సింధూర తిలకంచితాయై నమః. అందులో ఆ నామ వ్యాఖ్యానంలో భాగంగా సింధూరాన్ని ఒళ్ళంతా పులుముకోవడానికి ఇష్టపడేటువంటి ఒక మహానుభావుడి యొక్క త్యాగశీలతను గురించి మనం చెప్పుకోవాలి. ఆ మహానుభావుడే హనుమంతుడు. ఆయనకి ఎందుకు ఆలయాల్లో సింధూరపు వర్ణాన్ని అలంకరిస్తారు అంటే, రామాయణంలో దానికి ప్రమాణం ఉంది. వాల్మీకి రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే రావణాసుడు రథం మీద వచ్చి యుద్ధం చేస్తూ, యుద్ధం చేయలేక రాముణ్ణి మానసికంగా నిర్వీర్యం చేయాలి, అవమానించన్న ఉద్దేశంతో, ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒక మైండ్ గేమ్ ఆడాడు, ఓ భ్రమ పెట్టాడు. ఏమిటంటే, నాకు అసలు అవమానంగా ఉందా నీతో యుద్ధం చేయాలని, నీకు రథం లేదు ఏం లేదు, నేల మీద నిలబడ్డావు భికారిలాగా, నీతో యుద్ధం చేయడం ఏంటి, నిన్ను చంపినా నాకేం ఉపయోగం లేదు, ఎందుకు వచ్చింది అని ఆక్షేపించాడు. నేను స్వర్ణరథం మీద వచ్చాను అన్నాడు. వాడి రథానికి గాడిదలు, గుర్రాలు ఉండవు, రామాయణంలో ఉంటుంది. రావణాసురుడు రథానికి గాడిదలు ఉంటాయి. వాడు బుద్ధి గాడిద అని చెప్పడానికే వాల్మీకి అలా చెప్పాడు. వాడిని లాక్కెడుతున్నది గాడిదలు కానీ గుర్రాలు కాదు, గాడిద బుద్ధి అంటాం కదా అది. అందుకని ఆక్షేపిస్తే రామచంద్రమూర్తి ఓ నవ్వు నవ్వు ఊరుకున్నాడు. ఆయన అలా తేలిగ్గా తీసుకోకూడదు, దాని పెద్ద విషయం కాదు. ఆయనకి రథం లేకపోవడం అనేది ఆయనకేమి అవమానకరమైన విషయం కాదు. వనవాసం చేసేవాడు కాబట్టి రథాలు ఎక్కకూడదు, రాజ్యాలు చేయకూడదు కాబట్టి ఉన్నాడు ఆయన నియమాన్ని పాటించి. అప్పుడు దేవేంద్రుడు రథం పంపించడం కంటే ముందే హనుమంతుడు, ప్రభు ఈ అవమానాన్ని మీరు తట్టుకున్నా నేను తట్టుకోలేను, మీకు రథం లేకపోవడం ఏంటి, హనుమద్రథం మీద ఉండి యుద్ధం చేయండి, మీరు నేను మీకు రథంగా ఉంటాను అని రాముడు తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తానే రథంగా ఉండి రావణాసుడి వైపు దూసుకుని వెళ్ళాడు. అప్పుడు రావణుడు రాముడితో యుద్ధం చేయలేక, రాముడు బాణాలకు తట్టుకోలేక హనుమంతుడి మీద బాణాలు వేశాడు. ఎందుకంటే ఈయన బాణాలు గదా యుద్ధం చేసే స్థితిలో లేడు కదా, ఏ ఆయుధము లేదు. హనుమంతుడు చేసింది ఎలాగో ముష్టి యుద్ధమే, ముష్టిఘాతమే, పిడికిలతో కొట్టే వానరులు అందరూ అంతే, వాళ్ళెవరూ ఏ ఆయుధాలు పట్టుకోలేదు. రామరావణ యుద్ధంలో వానరులు ఉపయోగించిన ఆయుధాలన్నీ పర్వతాలు చెట్లు, వాళ్ళ స్థాయి అది. మామూలు ఊరికే గుణపాలు గొడ్డళ్ళు పట్టుకునే స్థాయి కాదు వాళ్ళు, వాళ్ళకి అవి ఆనవు. మామూలు తినే స్వాములవారికి పచ్చగడ్డి బలహారమని పర్వతాలతోనూ చెట్లతోనూ ఎత్తు కొట్టుకునేటువంటి వాడికి మామూలు అట్లకాళ్ళలోనూ బ్లేడ్లు ఏమంతాయి, అవి ఆనవు. వాళ్ళు ఎప్పుడైనా ఆయుధాలు ప్రయోగించారని రామాయణంలో ఉందంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ప్రయోగించిన ఆయుధాలు వీళ్ళకి తగిలితే తిరిగి వాటిని ప్రయోగించి చంపేశారు. అది నిజం. హనుమంతుడు అకంపనుడు అనేవాడిని, ధూమరాక్షుడు అనేవాడిని, వీళ్ళందరినీ వాళ్ళు రథం మీద వస్తే రథాన్ని పైకి లేపించాడు, రథంతోనే వాళ్ళని కొట్టి చంపాడు. అలా ప్రయోగించిన ఆయుధాలు కానీ వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలు ఏమీ లేవు. అటువంటి స్థితిలో ఆయన నిరాయుధుడుగా కేవలం రథంగానే ఉండి రామచంద్రమూర్తి యొక్క రక్షణకి బాధ్యత వహించడం వల్ల ఆయన ఏమీ ఆయుధాలు ప్రయోగించట్లేదు కదా, యుద్ధం చేయట్లేదు కదా, ఆయన మీద బాణాదేశాడు. ఉళ్ళంతా నెత్తురు గారిపోయింది పాపం హనుమంతుడికి. అదే సింధూర వర్ణం. అప్పుడు కూడా ఆయన దేశం కోసం, ధర్మం కోసం, రామచంద్రమూర్తి కోసం నిలబడిపోయాడు. అలాగ నెత్తురు కారుతున్నా సరే, కనీసం నెత్తురు తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ నెత్తురు గరుతున్నటువంటి హనుమంతుని శరీరం సింధూర వర్ణంలో ప్రకాశించడం వల్ల ఆయన వీరత్వానికి, ధర్మరక్షణకి, త్యాగానికి దాన్ని ప్రతీకగా భావించి హనుమంతుని ఆలయాల్లో సింధూర వర్ణాన్ని ఆయన దేహానికి అలంకరించడం ప్రారంభించారు. అంచేది హనుమంతుని ఆలయంలో సింధూర వర్ణం కనపడగానే సింధూర వర్ణం మనం పట్టుకెళ్ళి పూసేయడం కాదు, మనం దేశం కోసం, ధర్మం కోసం, భాష కోసం, భగవంతుడి కోసం పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి. దాని అర్థం అది. ఎరుపు రంగు పూసుకోకపోయినా పర్వాలేదు, మన శరీరంలో వచ్చిన ఎత్తులు కారినా సరే నేను భాష కోసం, భగవంతుడి కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని సిద్ధపడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో వాళ్ళు వాళ్ళ మాతృభాషను కాపాడుకుందుకు పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేశారు. మన మాతృభాషను కాపాడుకోవడానికి మన పాలకులతోనే మనం యుద్ధం చేయాల్సిన కర్మ వచ్చింది వాడు. అందుకని దానికే సిద్ధపడాలి హనుమంతుడిలాగా. సింధూర తిలకాంచితాయై నమః. ఉమాశైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. తర్వాత 633 నామం ఉమాయై నమః. ఉమా, చాలా విశేషమైనటువంటి అర్థాలు దీనికి ఉన్నాయి. అన్నిటికంటే ముందు హిమవంతుడు అమ్మవారే తన ఇంట్లో జన్మించింది అనే నమ్మకం ఏర్పడ్డాక పేరు ఎలా పెట్టాలని ఆలోచించాడు. నక్షత్రం ప్రకారం పేరు పెడదామని అర్థం కాని పేర్లన్నీ పెట్టలేదు. నిఘంటువులు వెతికి బలవంత పేర్లన్నీ పెట్టలేదు కుదరనవని. అసలు పేరును బట్టే జీవితం ఉంటుందని ఆయన నమ్మలేదు. పూర్వం వాళ్ళు ఎవరు అలా నమ్మేవారు కాదు. నిజం చెప్పాలంటే అసలు అప్పట్లో పిల్లలకి 10-12 ఏళ్ల వరకు పేరు పెట్టేవారు కాదు. అసలు మాదయ్య గారి మలన, అయ్యగారి వీరభద్రుడు ఈ మాటలు అందుకే వచ్చాయండి. ఇప్పటికీ మీరు తెలుగు వాళ్ళలో కొంతమంది ఇంటి పేర్లు గమనించండి. ముఖ్యంగా కొన్ని వర్గాల వారిలో ఇంటి పేర్లో అయ్యగారి ఇలాంటివి ఉంటాయండి ఎక్కువ. అది వాళ్ళ నాన్నగారి పేరు. ఆ తర్వాత కొడుకు పేరు వీరభద్రుడు అయితే అయ్యగారి వీరభద్రుడు అన్నారు. ఏదో వెంకటరావు గారు అబ్బాయి అన్నట్టు. అలాగే మాదయ్య గారి మలన అని కృష్ణదేవరాయల దగ్గర ఉండే అష్టదిగ్గజాల్లో ఒక ఆయనకి పేరు ఉందంటే వాళ్ళ నాన్నగారి పేరు మాదయ్య, ఈయన పేరు మాదయ్య గారి మలన. ఇంటి పేరు లేవు అప్పుడు, రకరకాల కారణాల వల్ల ఏర్పడ్డాయి. అందరికీ ఇంటి పేరు లేవు, కొందరికి ఏవో తెలుస్తున్నాయి. అవి గ్రామనామాలు ఎక్కువగా వచ్చాయి. కొందరికి పౌరుష నామాలు, ద్విభాష్యం, ఏదో చతుర్వేదుల, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పాండిత్యాన్ని బట్టి వచ్చినాయి. ప్రతివాది భయంకరం, న్యాయవాద వృత్తిలో వాళ్ళు ప్రదర్శించిన నైపుణ్యాన్ని బట్టి వచ్చింది అది. అలాగా ఇంటి పేర్లు ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందులో మనకి ప్రధానంగా ఆ పేరు పెట్టేటప్పుడు పూర్వం చేసేటప్పుడు ఒకసారి కొన్నాళ్ళ వాళ్ళకు వాడి ప్రవృత్తి చూసేవాళ్ళు, ఆ ప్రవృత్తిని బట్టి పేరు పెట్టేవాడు. ఆ జీవితాంతం ఆ ప్రవృత్తి ఉండేవాడు కాబట్టి అందరూ సార్థక నామధేయలే, మంచి అయినా చెడ్డైనా. అలాగా ఉమాదేవి పుట్టిన తర్వాత ఆవిడకి ఏ పేరు పెట్టాలి అంటే ఆవిడ అమ్మవారు అనే నమ్మకం ఒకటి వచ్చింది కాబట్టి హిమవంతుడు ఎలా ఆలోచించారంటే, ఓంకారం తప్పితే మరొక పేరు ఏదైనా పెట్టడానికి సరిపోతుందా అమ్మవారికి, ప్రణవం తప్పితే ఇంకేదైనా ఉందా, ప్రణవఛంద స్వామివ, వేదాలన్నింటిలోకి సాహిత్యం అంతట్లోకి వేదం గొప్పది అయితే వేదం అంతట్లోకి మొత్తం ఓంకారం గొప్పది కదా, ప్రణవఛంద స్వామివ అన్నారు కదా. అంచేత ఓం అనేటువంటి మాటలో ఉండే అక్షరాలను కొంచెం అటు ఇటు చేసి ఏదైనా పేరు పెట్టాలి, కానీ కొత్త పేరు ఎక్కడి నుంచి పెడతాం అనుకున్నాడు ఆయన. ఓం అనే మాటలో పదంలో అక్షరాలు ఏమున్నాయి, ఆ ప్లస్ ఊ కలిపితే ఓ గుణసంధి, అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓర్ల ఆదేశంగా వస్తుంది. ఈ మా చిన్నతనంలో తెలుగు పాఠం చెబుతుంటే సరదాగా అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓర్ల ఆదేశంగా వస్తే స్వరంబు కంటెను పరమైన స్వరంబునకు ఎడాగమంబగు అని చెబుతుంటే సరదాకి మాకు ఎక్కువ మంది మా ఉత్తమ విద్యార్థులు వెనక బలాల మీద కూర్చుంటూ ఉంటారు. ఎప్పుడూ పరమహంసలు యోగులు ఉంటారు, వారికి చదువు అక్కర్లేదు, వారు పూర్వజన్మలను చదువుకున్నారు, వారు రకరకాల పుట్టించేవారు, మేము నవ్వుకునేవాళ్ళు. స్వరంబు కంటే పరమైన స్వరంబునకు ఏకాది ఎడాగముంబగు, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు ఈ ఊర్లు ఆదేశింబగుని, చెంపకు చెయ్యి పరంబొకరుముడు కంటికి నీరు ఆదేశంబగు అని పుట్టించేవాడు. అసలు సూత్రం కంఠస్థం చేయడానికి తెలివితేటలు లేవు, కానీ కృత్రిమ సూత్రాలు పుట్టించడానికి తెలివితేటలు ఉండేవి. అంటే తెలివితేటలు అందరికీ ఉంటాయి, అది వినియోగం అవుతున్న విధానంలోనే తేడా ఉంటుంది. అసలే తెలివి లేనివాడు అనక్కర్లేదు. ఎవరో పుట్టుక నుంచే మతిభ్రమ వల్ల ఏదైనా ప్రత్యేకించి మానసిక రోగంతో ఉంటే తప్పితే అసలే తెలివి లేని వాళ్ళని ఎవరో అనక్కర్ల. తెలివి ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని వినియోగించే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు చెంపక చెయ్యి పరమభోగముడు కంటికి నీరు ఆదేశం బోగు అని ఇంకా రకరకాల వ్యంగ్యంగా ఉండే సూత్రాలన్నీ కృత్రిమంగా పుట్టించారంటే అటువంటి వాడు అసలు సూత్రాన్ని అర్థం చేసుకోలేడండి. సృజనాత్మక శక్తి ఉన్నవాడు వ్యాఖ్యానం చేయలేడా, దాన్ని వినియోగించుకోవడంలో తేడా. అలాంటివన్నీ సరదాకి వినపడేవి. ఇక ముందు ఏమో మరి వినపడతాయో వినపడవో, ప్రభుత్వం వారి దయ మన ప్రాప్తం. అందుకని ఇప్పుడే చెప్పేసుకుందాం, గుణసంధి సూత్రాలు, సవర్ణ దీర్ఘసంధి సూత్రాలు కూడా. మృతికి సిద్ధపడేవాడు గోవిందనామస్మరణకి సిద్ధపడతాడు వెంటనే, ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియదు, భగవంతుని స్మరిస్తే మంచిదని. అంచేది వాళ్ళ భాష పరిస్థితి అలాగే కనపడుతుంది. భాషలో ఉండే సామెతలు, జాతీయాలు, సందులు, సమాసాలు వీలైనంత త్వరగా చెప్పేసుకుని ఏమో ఎంతకాలం బతకనిస్తారో భాషను మనకు తెలియదు కదా. ఈ మాత్రం కూడా కొడిగట్టిన దీపం కూడా ఉండడం వారికి ఇష్టం కావడం లేదు. ఎవరు రాజకీయ ప్రయోజనాలు వారి వినట్టుగా ఉన్నాయి, కానీ మొత్తం జాతి బాగుపడడం, సంస్కారవంతం కావడం ప్రధానంగా భావించడం తల్లిదండ్రులే భావించట్లేదు. ప్రభుత్వాన్ని అనుకోవాల్సిన పర్లేదు, తల్లిదండ్రులే భావించట్లేదు. మా పిల్లలకి మార్కులు ముఖ్యం, ర్యాంకులు ముఖ్యం, అమెరికాలు ముఖ్యం, ఉద్యోగాలు ముఖ్యం, డబ్బులు సంపాదించడం ముఖ్యం, తప్పితే చదువు సంస్కారం ముఖ్యం కాదని తల్లిదండ్రులు భావించే వరకు. అందుకని అకారానికి ఈ ఊరు పరమైతే ఓ ఏ ఓర్లు ఆదేశంగా వస్తాయన్న సూత్రం ప్రకారం ఆ ప్లస్ ఊ కలిపితే ఓ అయింది, దానికి మకార పూలు కలిపితే ఓం అయింది. అంటే ఓం అన్నదంటే మూడు అక్షరాలు ఉన్నాయి, అకారం, ఉకారం, మకారం. హిమవంతుడు ఏం చేశాడు, ఈ ముందు ఉండేటువంటి అకారాన్ని తీసుకొని చివరిలో పెట్టాడు. అప్పుడు ఊ ప్లస్ మా కలిపితే ఉమ్ అయింది, ఉమ్మికి ఆ కలిస్తే ఉమా అయింది, ఉమా ఏ నమక. అంచేత ఓంకారాన్ని కొంచెం అందులో ఉండే మూడక్షరాలని అటు ఇటు చేస్తే అమ్మవారి పేరు ఏర్పడింది. అమ్మవారికి పెట్టదగిన పేరులో ఇంతకంటే ఏదైనా ఉంటుందా? ఇంకో రకమైన వ్యాఖ్యానాన్ని దీనికి కుమార సంభవంలో కాళిదాస మహాకవి చేశాడు. అమ్మవారు శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కఠినమైన తపస్సు చేయడానికి వనభూములకు వెళ్ళడానికి చిన్న వయస్సులోనే సిద్ధపడితే తల్లి తట్టుకోలేక వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, నా మాట వినమ్మా, చిన్నపిల్లవమ్మా, నీకు సాధ్యం కాదమ్మా, తపస్సు అంటే ఒంటికాల మీద నిలబడాలమ్మా, చలికాలంలో చెరువు మధ్యలో నిలబడతారమ్మా, పంచాగ్ని మధ్యలో ఉంటారమ్మా, ఎండాకాలంలో వర్షకాలంలోనేమో కొండ శిఖరం మీద నిలబడి చేస్తారమ్మా పనిగట్టుకుని, రాక్షసి చర్యమ్మా, నీకు ఎందుకమ్మా ఇది అని వద్దమ్మా వద్దమ్మా అందరు. వద్దమ్మా అనడానికి సంస్కృతంలో ఉమ్మా అంటారు. ఊ అంటే చిన్నపిల్లని పిలవడం, బుజ్జి నాన్న బంగారు అన్నాను, ఊ అంటారు. ఎందుకంటే పిల్లలు కూడా ఊ అంటారు, ఇంకేం రాదుగా. అందుకే జాషువ మహాకవి శిశువును వర్ణిస్తూ అద్భుతమైన మాట అన్నాడు, ఊలు నేర్చిన ఒక వింత చదువువరి అంటాడు ఆయన. ఎవరన్నా చదువు మొదలుపెడితే వాళ్ళు నేర్చుకుంటారు, ఈ పిల్లాడు ముందు ఊలు నేర్చుకున్నాడు అంటాడు. ఎందుకంటే చిన్నపిల్లాడికి ఏమన్నా సార్ ఊ అంటాడు, ఆ అన్న తెలియదు వాడికి. అందుకే ఆ ఈ అయ్యాక కూడా ఊలు వచ్చేది. అందుకని శిశువు పరిస్థితి ఎలా ఉందంటే ఊలు నేర్చిన ఒక వింత చదువువరి అంటాడు. ఈయన ఏదో వింత చదువులా ఉందంటే ముందు ఊళ్ళతో మొదలు పెట్టాడు ఏమిటన్నారు. సరే ఇక ముందు మనకి వాళ్ళు లేవు వీళ్ళు లేవు, మొత్తం ఎప్పటికే నాశనమైంది, ఇంక ముందు సర్వనాశనం అవుతుంది. దేంతో మొదలు పెడతామో దేంతో ముగిస్తామో తెలియదు. ఇవే చదువులు, ఇవే మాధ్యమాలు, ఇవే రకమైన డబ్బాశలు, ఇవే రకమైన భోగాపేక్షలు, ఇవే కనుక కొనసాగితే చదువు నాశనంతో మొదలై సర్వనాశనంతో ముగుస్తుంది. జాషువా గారు రచించినట్టుగా కనీసం వాళ్ళు కాకపోతే ఊలేనా ఉండే అవకాశం లేదు. ఇక మాతృభాష సాహిత్యం పద్యాలు సాహిత్యం అన్నీ వెళ్ళిపోవలసిందే, ఇంక అయిపోయినట్టే. ఇంకా గిడుగు జాషువా గురజాడ ఎవరక్కర్లేదు మనకి. ఇంకెవరైనా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే కావాలేమో తెలియదు, ఎందుకంటే వాళ్ళు అసలే తెలియదు మనకి. ఇంతకాలం 30 ఏళ్ళుగా చదువుతున్న ఇంగ్లీష్ మాధ్యమం చదువుల్లో మీరు గమనించండి, ఈ చదివిన వాళ్ళు ఎవరినైనా సరే ఇంగ్లీష్లో ఒక అరగంట సేపు మాట్లాడమన్నాడు కాగితం చూడకుండా, వాళ్ళు ఇంగ్లీష్ పాండిత్యం బయటపడుతుంది. విద్యార్థులను గమనించండి, కనీసం 15 కూడా స్వాతంత్రోద్యమం గురించి 5 నిమిషాలు మాట్లాడమనండి. ర్యాంకులు వచ్చిన వాళ్ళని, మామూలు వాళ్ళని కాదు, అన్ని చదువుకోవడమే, అంత బట్టర్ ఇంగ్లీషే. దీన్ని ఇంకా ఎవరికో నేర్పలేదు అంటే వాళ్ళు అదృష్టవంతుడు, వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అదృష్టవంతుడు. వాళ్ళు సుఖంగా తెలుగులోనైనా మంచి పాండిత్యం వస్తుంది. ఈ విషయం మీద నేను పదే పదే మాట్లాడుతున్నాను కాదు, ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం చేసి కోరుతున్నాను. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఇది మీ సమయం, మీ సమయం, మీరు స్పందించాలి. ప్రభుత్వంలో చదివిస్తున్న తల్లిదండ్రులు, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాట్లాడాలి. అందుకే సాధక బాధకాలు వారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఉపాధ్యాయులు మాట్లాడాలి, జరుగుతున్నది ఏమిటి, ఇది పెడితే జరిగేది ఏమిటి, వెంటనే తెలుస్తుంది. ఉపాధ్యాయులు మాట్లాడాలి, భాషావేత్తలు సామాజికవేత్తలు ఎవరేం మాట్లాడినా ఏదో రకంగా మీకు సంబంధం ఏమిటని మాట్లాడతారు. ఉపాధ్యాయులు అయితే ప్రత్యక్ష సంబంధం కలిగిన వాళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న పిల్లల తల్లిదండ్రులు లేదా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చదువు కోరుకుంటారు ప్రధానంగా, మాధ్యమం కాదు. ముందు చెప్పే చదువు బాగా చెబితే ఏదైనా బాగానే ఉంటుంది. గోధుమ పిండి మంచిది అయితే దాంతో చపాతీ చేసినా బాగానే ఉంటుంది, పూరి చేసినా బాగానే ఉంటుంది. చదువే లేనప్పుడు తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే ఏదైనా ఒకటే ఉన్నదే కొనసాగడం మంచిది. మళ్ళీ కొత్తది ఎందుకు? ఇప్పుడు కొత్త దేవుడు మతం మారేవాళ్ళ గురించి ఒక మాట చెబుతారు, కొత్త దేవుడు కంటే పాత దెయ్యం నయమంటారు. సాధారణంగా ఈ మారేవాళ్ళందరూ కోరికలు తీరలేదని మారుతూ ఉంటారు. అందుకని ఆ దేవుడు కోరిక తీర్చకపోతే ఈ దేవుడు అనక్కల, తీర్చినా తీరకపోయినా పాత దెయ్యం నయం. ఎందుకంటే దెయ్యాలు కూడా కోరికలు తీరుస్తాయి. ఆ క్షుద్ర పూజలు అవి వేరే ఉన్నాయి, ఈ నమ్మకం ఉంటే ఆ నమ్మకం ఉంది. అంచేది కొత్త దేవుణ్ణి ఆశ్రయించడం కంటే పాత దెయ్యమేనా ఏమన్నారు. పోనీ అలా చూసుకున్నా కూడా మళ్ళీ మనకి ఎలాగో చదువు అనేది రానప్పుడు కొత్తది ఎందుకండి? పాతదేనాయం కదా, ఉన్నదేదో ఉంటుంది, వచ్చేదేదో వస్తుంది. ఉన్నది పోగొట్టుకుని అసలు కొత్తది తీరాక ఉభయభ్రష్టత్వం ఎందుకు సాధించుకోవాలి? అలాగా వద్దమ్మా వద్దమ్మా అనడానికి ఉమా ఉమా అంటారు కాబట్టి ఉమా అయింది అన్నారు. ఇంకొకటి ఉమాకి ఉత్పత్తి చెప్పారు సంస్కృతంలో భాస్కర్ రాయలు, అవతీతి ఉమా అన్నారు. అవతి ఇతి ఉమా, ఉమా అనే దానికి ఉత్పత్తిగా రక్షిస్తుంది, అందరినీ కాపాడుతుంది కాబట్టి ఇవిడ ఉమాదేవి అన్నారు. పైగా ఇంకొక సాంకేతికమైన మాట కూడా మనం ఇక్కడ వ్యాఖ్యానంలో భాగంగా చెప్పుకోవాలి. భగవంతుడే మొత్తం సృష్టిని చేసి మొత్తం స్థితిని కాపాడుతూ చివర సంహారాన్ని కూడా ఆయనే చేస్తాడు, అది నిజమే అయినప్పటికీ ఆయా సందర్భాలలో భగవంతుడు వేరువేరు పేర్లు ధరిస్తాడు, వేరువేరు రూపాలు ధరిస్తాడు, వేరువేరు పేర్లు కలిగి ఉంటాడు. నామరూపాలు ఎప్పుడూ వేరుగా ఉంటాయి. వాచారంభణం వికారో నామధేయం అన్నారు కాబట్టి. ఒకే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన తండ్రి అంటారు, పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పెడితే మాస్టర్ అంటారు, ఉపాధ్యాయుడు అంటారు. ఏదో ఒక బ్యాంకుకి పెడితే వినియోగదారుడు అంటారు, అలాగే ఇంకో ఏదో విమానం ఎక్కితే ప్రయాణికుడు అంటారు. ఒక మనిషే కదా. అలాగా అమ్మవారే సృష్టి చేసింది, అమ్మవారే స్థితి కల్పిస్తుంది, అమ్మవారే సంహారం చేస్తుంది. సృష్టి చేసేటప్పుడు ఆవిడ పేరు అంబిక, సంహారంలో ఆవిడ పేరు ఉమా. అందుకని ఉమా ఏయినమక అంబిక అంటే తల్లి. అందుకని సృష్టి చేసేటప్పుడు ఆవిడ పేరు అంబిక, సంహారంలో ఉమా. అందుకే శివుడు భార్యగా శివుడితో కలిపి వాడే పదాల్లో మనకి ఉమామహేశ్వరుడు అనే మాట ఎక్కువగా వస్తుంది. అంబికా శబ్దాన్ని ఎక్కువ వాడరు అక్కడ, ఎందుకంటే మహేశ్వరుడు చేసేది సంహారం. ఆ సంహార క్రియకి సహకారణగా ఉండే అమ్మవారి యొక్క అవతారాన్ని కూడా ఉమా అంటారు. ఎందుకంటే ఉమామహేశ్వరాభ్యాన్ నమః అంటూ ఉంటారు. పార్వతీ పరమేశ్వరుడు అనంటే ఉమామహేశ్వరుడు. మహేశ్వర శబ్దానికి పార్వతిని కంటే గిరిజ కంటే ఉమా చేరుస్తారు ఎక్కువ. గిరిజాశంకరులు అంటారు, గిరిజాశంకరులు, ఉమామహేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు. పార్వతి ఉంటే పరమేశ్వరుడు అంటారు, ఉమా ఉంటే మహేశ్వరుడు అంటారు, గిరిజ ఉంటే శంకరుడు అంటారు. గిరిజ మనోహరుడు అని కూడా, అప్పుడు ఇంకా శివుడు పేరు లేదు అక్కడ, గిరిజ పేరు మీద మనోహరుడు అన్నారు. గిరిజ శంకరుడు అంటే వేరే విషయం. ఎందుకంటే గిరిజాశంకరుడు అనేది ఇద్దరు లూ పెడితే ద్వంద్వ సమాసం అవుతుంది. గిరిజ మనోహరుడు అనేది ద్వంద్వ సమాసం కాదు, గిరిజ యొక్క మనోహరుడు షష్ఠీ తత్పురుషుడు. అలాగే మనకు ఉమామహేశ్వరుడు అనడం, ఉమామహేశ్వరాభ్యాన్ నమః, సీతారామాభ్యాన్ నమః అనడం బాగా అలవాటు. జానకీరామాభ్యాన్ నమః అంటే తప్పేం లేదు కానీ అనరు, సీతారామాభ్యాన్ నమః. అలాగే ఉమామహేశ్వరాభ్యాన్ నమః, ఇన్ని విశేషాలు ఉమాశబ్దంలో ఉన్నాయి. ఇప్పుడు 634 నామం శైలేంద్రతనయాయై నమః. శైల ఇంద్ర శైలేంద్ర గుణసంధి. శైలేంద్రతనయాయై నమః, పర్వతరాజ కుమార్తె అయినటువంటి లలితాదేవికి నమస్కారం. పర్వతరాజ తనయ, పర్వతరాజు అంటే హిమవంతుడు, హిమవంతుడిని పర్వతరాజు అన్నారు. ఎన్ని పర్వతాలు ఉన్నప్పటికీ హిమవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే అన్ని రకాల ఔషధులు హిమవత్ పర్వతం మీదే దొరుకుతాయి. హిమాలయాల మీద ప్రవహించిన నదులు లేవు, హిమాలయాల మీద ఆవిర్భవించిన వృక్షాలు లేవు, హిమాలయాల మీద లేని ఔషధులు లేవు. అందుకే కాళిదాసే కుమార సంభవంలో చాలా చమత్కారంగా చెబుతాడు ఆ విషయం. ఇం సర్వశైల పరికల్ప్య వత్సం దోగ్ధరి ధేను రూపే అంటాడు. సృష్టి ప్రారంభంలో ఈ భూమండలం మీదకి అన్ని ఔషధులు రావాలి కాబట్టి భూదేవే వాటిని ఇవ్వాలి కాబట్టి భూదేవిని ఒక ఆవుగా పోల్చాడు. ఆవు పాలిచ్చినట్టుగా భూదేవి భూమి మీద ప్రజలందరికీ అన్ని ఔషధులు ఇస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆవు పాలు ఇవ్వాలంటే ముందు దూడకు పాలు ఇస్తుంది, దూడకు పాలు ఇవ్వనిస్తేనే మనకి ఇస్తుంది. దూడ కోసం ఆవు పాలు చెబుతుంది, మన కోసం కాదు. అందుకే దూడను ముందు, దాని ముందు నిలబడతాం. దూడ అమ్మ అన్నప్పుడు ఆవు పాలు చెబుతాయి. సహజంగా తల్లి పిల్లల మధ్య ఉండే అనుబంధం అది. అప్పుడు ఆ దూడ తాగేసాక మనం దాంతోపాటుగా మనం పెండుకున్న ఆవు ఏమనుకోదు, ఎందుకంటే మనకంటే చాలా సౌశీల్యం సంస్కారం కలిగింది గోవు. నా బిడ్డ తాగింది కదా, తర్వాత నువ్వు తీసుకుంటే నాకేమయ్యా అంటుంది. మనం ఎటువంటి స్వార్థపరులం అంటే మన పిల్లలకే మొత్తం ఇవ్వాలని చూస్తాం, తప్పితే మన పిల్లలకి ఇచ్చేదేదో ఇచ్చాం కదా, మిగిలింది సమాజం కోసం ఇద్దామని మనం అనుకో, మొత్తం అంతా పిల్లలకే ఇస్తాం మనం. ఆ పిల్లలు కూడా ఎలా ఉంటారంటే ఏదైనా కొంత సమాజానికి ఇస్తే మళ్ళీ తండ్రినే ఆక్షేపిస్తారు, తల్లినే ఆక్షేపిస్తారు, మొత్తం అంతా తీసుకెళ్ళి ధారపోశారు, లేకపోతే మాకు ఎంత ఆస్తి వచ్చేదో అని ఆక్షేపిస్తారు. ఇటువంటి పిల్లలు ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. గోవు తన బిడ్డ దూడ పాలు తాగిన తర్వాత మిగిలిన పాలు మనం ఎన్ని పిండుకున్నా ఏమీ అనదు. ఇప్పుడు ఇంకా మరీ దారుణంగా దూడను పూర్తిగా తాగనీయకుండా మొత్తం పిండేసుకుని వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా పాపం గోవు ఏమీ అంటలేదు, అంత త్యాగమూర్తి గోవు అనేది. మనం కూడా మన ఆస్తిపాస్తుల విషయంలో అంతే. తల్లిదండ్రులు కేవలం పిల్లలకే ఇవ్వాలని ఏం లేదు, పిల్లలతో పాటుగా సమాజం కూడా మనకి మూడో పిల్లాడి కింద లెక్క. మూడో సంతానం, ఇద్దరు పిల్లలు ఉంటే మూడో సంతానం సమాజం. మా ఊళ్ళో చీమలకొండ రామసుబ్బరాయ శాస్త్రి గారు ఒక ఆయన ఉండి, ఆయన అబ్బాయి గారు అనేవారు. ఆయన 100-200 ఎకరాల పొలం ఉంటే 20 ఎకరాలు అమ్మాయికి కట్నం కింద ఇచ్చారు. ఆయన 180 ఎకరాలు ఉంది, 180 ఎకరాలు ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆయన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది ఊళ్ళో, ఆయనకి రామలింగేశ్వర స్వామి నా మూడో కుమారుడు అని ఆయన లెక్క వేసుకుని 360 180 పెంచాడు. ఆశ్చర్యకరంగా దేవాలయానికి 60 ఎకరాలు రాశాడు, పెద్ద కొడుకు 60, చిన్న కొడుకు 60 ఇచ్చాడు. తన సంతానంలో ఒక భాగంగా భావించాడు భగవంతుడిని, ఎందుకంటే భగవంతుడికే తాను సంతానం అనుకున్నాడు ఆయన, మళ్ళీ భగవంతుడే తనకు సంతానంగా పుట్టాడు అనుకునేవారు. ఆ ఆస్తిపాస్తులే ఇవాళ దేవాలయాలని నడవడానికి కారణమయ్యాయి. దాని మీద మరి వాళ్ళ కుటుంబానికి మీరే ఆలోచించండి, 60 ఎకరాలు ఇచ్చారు, 70 ఎకరాలు ఇచ్చారు, 100 ఎకరాలు ఆరేసి 100 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ కుటుంబాలు వంశ పరంపరగా వాళ్ళు పెత్తనం చేయాలి. కానీ దేవాలయాలకి పాలక మండలి పేరు మీద మొత్తం సంబంధం లేని వాళ్ళందరినీ రాజకీయవాదులందరినీ తీసుకొచ్చి అందులో పెట్టేస్తే వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది? అది అత్తగారు సొమ్ము అల్లుడు ధారపోసినట్టు వీళ్ళు మొత్తం ధారపోస్తారు లేకపోతే మింగేస్తారు. ఖచ్చితంగా దేవాలయాల మీద పూర్వకాలం నుంచి ఎవరు వాటికి ఆస్తులు ధారపోసారో ఆ కుటుంబం పెత్తనమే ఉండాలి. ప్రైవేట్ అనడానికి వీల్లేదు. ప్రైవేట్ ఏది, ఆస్తే ప్రైవేటు. దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం ఏంటండి? అసలు రాజకీయాలను అందులో ప్రవేశించడానికే కదా ఇది. అందుకే మొత్తం వ్యవస్థ భ్రష్టు పట్టింది. సంబంధం లేని వాళ్ళకి పెత్తనం, రూపాయి దేనికైనా సంస్థకు విరాళం ఇచ్చామంటే మనం పెత్తనం కోరుకుంటామే. మరి 100 ఎకరాలు పట్టుకెళ్ళి ఒక పెద్ద మనిషి తన పిల్లలతో సమానంగా భావించి, పిల్లల కంటే ఎక్కువగా భావించి దేవుడికి ధారపోసాడు అంటే ఆ పెత్తనం ఆయనకి చెందాలి, ఆయన తర్వాత ఆయన కొడుకులకి, ఆయన కుమార్తెలకి, వాళ్ళ సంతానానికి చెందాలి. కానీ వేరే వ్యక్తులు ఎవరండి? పాలక మండల పేరు మీద రాజకీయ పార్టీలు, పార్టీ మారినప్పుడల్లా వ్యక్తులు మారిపోతున్నారు. వాళ్ళని తీసేస్తున్నారు, వీళ్ళని వేసేస్తారు. వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు. అసలు ఆస్తులు ఇచ్చిన వాళ్ళు అడుగంటిపోయారు. స్పష్టంగా ధర్మశాస్త్రాలు దేవాలయం సొమ్ము ఎవడైనా తింటే భయంకరమైన జన్మలు వస్తాయి. ఇంక మామూలు ఈ జన్మలోనే భయంకరమైన రోగాలు వస్తాయని ఇచ్చారు. విజ్ఞానేశ్వరయ్యం మూలఘటిక కేతన రచించినటువంటి విజ్ఞానేశ్వరయ్యం గ్రంథంలో ఉంటాయి. విజ్ఞానేశ్వరయ్యం అంటే సామాన్యం కాదు, యాజ్ఞవల్క్య స్మృతి ఈ కాలానికి వర్తించేది. యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానాలు రాశారు. దానిలో ప్రచుర వ్యాఖ్యానం ఒక వ్యాఖ్య చాలా ముఖ్యమైనది. యాజ్ఞవల్క్యుని రాసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్య రాసిన ఆయన పేరు విజ్ఞానేశ్వరుడు. ఆయన పేరు మీద అది విజ్ఞానేశ్వర్యమని ప్రచారమైంది సంస్కృతంలో. ఆ విజ్ఞానేశ్వరయ్యాన్ని మూలఘటిక కేతన తెలుగులో అనువాదం చేశాడు. వర్ణన రత్నాకరం అని ఇటీవల ప్రకటించినటువంటి 122 భాగాల సంపుటాల్లో ఆచార్య బేతవోలు రామబ్రహ్మగారి సంపాదకత్వంలో ప్రాచీన తెలుగు శాఖ వారు ప్రకటించినటువంటి పుస్తకాలు 22 కనీసం 7 ఈ విజ్ఞానేశ్వరయ్యంలోని పద్యాలు ఉన్నాయి. అందులో దేవాలయాల ఆస్తుల మీద ఎవడు ఆక్రమించినా కన్నేసినా వాడు ఈ జన్మలోనే కుష్ఠరోగం పాలవుతడం ఉంది. దేవుడు ఆస్తి దేవుడికి. సమాజంలో ధర్మాన్ని నిలబడడానికి దేవాలయం ఉంది. ఒక్క దేవాలయం ఉంది అంటే ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఉండవలసిన అవసరం రాకూడదు. దేవాలయాల నిర్వహణ అలా ఉండాలి. అలా నిర్వహణ చేస్తారనే ఉద్దేశంతో 100 ఎకరాల భూమిని పెద్దలు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవడం కూడా మానేసి, లేదా కొందరు వాళ్ళ పిల్లలతో సమానంగా భావించి దేవుడికి ఇస్తే, ఇవాళ సంబంధం లేని వాళ్ళకి దాని మీద పెత్తనం పెడుతున్నామంటే రిజర్వేషన్ల పేరు మీద, రకరకాల పేరు మీద ఏం చేస్తున్నట్టు మనం? ఎవరు ఆస్తులు ఎవరికి ధారపోస్తున్నట్టు? ఆలోచించురుగాక. మీరు వ్యవస్థ ఎంత ఘోరంగా జరుగుతుందో. పైగా మళ్ళీ ఈ పాలక మండళ్ళు మళ్ళీ పార్టీ మారినప్పుడల్లా మారడమా? అంటే దానికి కూడా ఓ పథకం పోనీ, ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు? ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు కొత్తగా పెత్తనం చేస్తారు, ఈలోపు ఇంకో పార్టీ వస్తే వాళ్ళు మార్చేస్తారు. పోనీ అసలు ఇంతకీ ఇచ్చిన వాళ్ళు అందులో ఉన్నారంటే వాళ్ళు లేనే లేరే. వాళ్ళు ఊరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఓ పూజ చేసుకునే అవకాశం ఇస్తారు, అంతకంటే ఏం లేదు అక్కడ. ఎంత విచిత్రంగా మారిపోయిందండి పరిస్థితి. ఎన్నింటి గురించి కంఠం శోష పెట్టుకుని వాగితే ఇవి సరవుతాయి? ఎప్పుడు వీటికి ముగింపు? భగవంతుడికి తెలియాలి. సెలవు.